తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. కొద్ది సమయం నీ వాక్యం ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రభా, మా జీవితం మీ దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచండి. నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండాట్లు సహాయం చేయమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందమని, ప్రత్యేకంగా హృదయ కాలశ్రమలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనము ముందుగా అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అటు తర్వాత ప్రభు ఉచితమైన కృపను బట్టి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికను, రెండవ పత్రికను మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ నుంచి నేను వేరే ఇంకేదైనా పత్రిక తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ పనులు ఒత్తిడుల వల్ల నాకు సిద్ధపడడానికి సమయం లేకపోవడం వలన నేను మామూలుగా నార్మల్ మెసేజ్ ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఈ 4వ అధ్యాయంలో 2వ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జెనియాలజీని మనం చూస్తాము. 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క జననాన్ని మనం చూస్తాము. 3వ అధ్యాయంలో బాప్తీసమిచ్చి యోహాను దగ్గర యేసు ప్రభు బాప్తీసం పొందుకోవడాన్ని మనం చూస్తాము. 4వ అధ్యాయంలో యేసు ప్రభు శోధించబడటాన్ని మనం చూస్తాము. 3వ అధ్యాయంలో ఆయన బాప్తీసం పొందుకున్నాడు. బాప్తీసం పొందుకున్న తరువాత ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగిరవడాన్ని మనం చూస్తాము. ఈ రెండు జరిగిన వెంటనే హీఈస్ గోయింగ్ త్రూ టెంప్టేషన్, ఆయన వెంటనే శోధన గుండా వెళ్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి తర్వాత నేను వివరణలోనికి వెళ్తాను. సహజంగా మన జీవితాల్లో కూడా రక్షించబడిన తరువాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, సంఘంలో ఒక సభ్యులముగా చేర్చబడిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, మయా ఇంకా అంతా ప్రశాంతమే, ఇంకా అంతా నెమ్మది అని అనుకుంటూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే, అసలైన ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం అప్పుడే ప్రారంభించబడుతుంది. యేసు ప్రభుని మనం రక్షకుడుగా అంగీకరించడం తర్వాత, బాప్తీసం పొందుకున్న తర్వాత మనం యుద్ధాన్ని ముగించడంలా అసలైన యుద్ధాన్ని అప్పుడే ప్రారంభిస్తున్నాం. అసలైన పరుగు పందెమును అప్పుడే ప్రారంభిస్తున్నాం. ఈ విషయాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. జాగ్రత్తగా మీరు కూడా గమనించినట్లయితే, రక్షించబడిన తరువాత అత్యధికమైనటువంటి శ్రమలు, శోధనలు, ఊహించినటువంటి ఇబ్బందులు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రస్తుతానికి నేను పరిచర్య చేస్తున్న చోట ఒక తల్లి, ఒక తండ్రి ఒక్కగానొక కుమారుడు, చేతికందించిన కుమారుడు యవనస్థుడు. ఈ కుటుంబము యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న కరెక్ట్గా వారం రోజులకి వాళ్ళ ఒక్కగానొక కుమారుడు యవనస్థుడు బైక్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటారో, ఎన్ని ప్రశ్నలు వాళ్ళ మీద సంధిస్తారో మీరు ఊహించండి. మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఏం చేశాడు? మీరు నమ్ముకున్న దేవుడు మీ బిడ్డను ఎందుకు కాపాడలేదు? మన దేవుళ్ళందరినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారే, అందుకోసమే మన దేవుళ్ళకి కోపం వచ్చింది. మీరు చేసినటువంటి ఈ పని వల్లే మీ కుమారుడు మరణించాడు. ఇలా అనేక రకాలైనటువంటి సూటిపోటి మాటలు వాళ్ళ మీదకు ద్రొల్లుతూ ఉన్నప్పుడు మరి ఏ విధముగా నిలబడాలి? పోనీ ఒక సేవకులముగా మేమైనా వెళ్ళి ఏ రీతిగా వాళ్ళని ఆదరించగలము? ఏ రీతిగా వాళ్ళని ఓదార్చగలము? ఇలాంటివి
అనేక సందర్భాల్లో మేము ఎదురు చూశాం ఒక సేవకులముగా. ఒక కుటుంబము ప్రభుని విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళు ఎదుర్కోలేనన్ని దెబ్బలు వాళ్ళ మీద పడడం చూశాం. ఆ సమయంలో వారికి ఏమి జవాబు చెప్పాలో, వాళ్ళని ఎలా ఆదరించాలో కూడా తెలియక తికమక పడిపోయినటువంటి సందర్భాలు ఒక సేవకునిగా నా జీవితంలో ఉన్నాయి. ఏమీ చేయలేని సహాయ స్థితిలో ప్రభుకు అప్పగించేశాను. ప్రభా, వాళ్ళకు ఏం చెప్పి ఆదరించాలో నాకు తెలియడం లేదు. కేవలం మీరు మాత్రమే వాళ్ళని ఆదరించగలరు, ఓదార్చగలరు. మీరే వాళ్ళని ఆదరించండి, ఓదార్చండి అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించాడు. ఆ ఆదరణ పొందుకున్నటువంటి కొంతమంది నిలబడ్డారు. ఆ ఆదరణని అర్థం చేసుకోలేని కొంతమంది మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకనొక దైవజుణ్ణి ఇలా అంటాడు, శోధనలట ఒక వ్యక్తిని మెరుగైన చేస్తాయట, లేకపోతే కనుమరుగైనా చేస్తాయట. శోధనలు ఒక వ్యక్తిని మెరుగైన చేస్తాయి లేదా ఒక వ్యక్తిని కనుమరుగైన చేస్తాయి. అంటే ఎవరి జీవితంలో శోధనలు గుండా ప్రయాణం చేస్తారో వారు నిలువబడితే వాళ్ళు మెరుగు చేయబడతారు, వాళ్ళు నిలవబడలేకపోతే వాళ్ళు కనుమరుగైపోతారు. యుదయకాల సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. శోధించబడ్డమైనటువంటి సహజం, అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఈవెన్ యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. ఈవెన్ యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. ఇక నువ్వు నేనంత? దావీదు శోధించబడలేదా? మోషే శోధించబడలేదా? యోసేపు శోధించబడలేదా? జ్ఞాపకం చేసుకోండి. ఎహెస్కేలు శోధించబడలేదా? యెషయా శోధించబడలేదా? అపోస్తలుడైన పౌలు శోధించబడలేదా? తిమోతి శోధించబడలేదా? ప్రతి ఒక్కరు శోధన గుండా ప్రయాణం చేయవలసిందే. కాని శోధించబడేటువంటి వాడు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, యాకోబు తన పత్రికలో తెలియచేసినట్లుగా దేవుడు ఎవరిని కూడా శోధించడు. దట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ గాడ్, బట్ దట్ ఈస్ వర్క్ ఆఫ్ ద సాటన్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ 4వ అధ్యాయంలో గమనించినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. వాస్తవానికి శోధకుడు అనేటువంటి పదం వాని టైటిల్ కాదు, కానీ వాని క్యారెక్టర్. ఇంగ్లీష్ బైబుల్లో ఏమని రాయబడి ఉంది అనంటే, దెన్ జీసస్ వాజ్ లెడ్ అప్ బై ద స్పిరిట్ ఇన్ టు ద విల్డర్నెస్ టు బి టెంప్టెడ్ బై ద డెవిల్. దట్ ఈస్ హిస్ టైటిల్. ఇంగ్లీష్ బైబుల్లో వాడి టైటిల్ రాయబడి ఉంది, డెవిల్, సాతాను. కానీ తెలుగు బైబుల్లో దాన్ని ఏమని అనువదించారంటే, వాడి నామాన్ని కాదు కానీ వాని స్వభావాన్ని హైలైట్ చేయడం జరిగింది. హీఈస్ ఎ టెంప్టర్, వాడు శోధకుడు. డెవిల్, సాతానుడు అంటే హీఈస్ నన్ అదర్ బట్ హీఈస్ ద వన్ హూ టెంప్ట్స్, శోధించేటువంటి వాడు. ఎందుకు శోధిస్తున్నాడు, ఏం అవసరము అంటే, అప్పటి వరకు వాని అధికారం కింద ఉన్నటువంటి మనము, అప్పటి వరకు వాణ్ణి అనుసరించినటువంటి మనము, ఎప్పుడైతే యేసు ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది సంఘానికి వెళ్లడం ప్రారంభించామో, అప్పటి నుంచి ఇప్పుడు మనం వానికి ఏమయ్యాము, విరోధులమయ్యాము, పగవానివయ్యాము. దాన్నే వాడు జీర్ణం చేసుకోలేకపోతాడు. అందుకోసమే వాడు మన మీద అటాక్ చేయడం ప్రారంభిస్తాడు. ఈ శోధనలు తట్టుకోలేక మనం ఏం చేస్తామంటే, ఇంకా ఎక్కువ ప్రార్థనలో కూర్చుంటాం. మనం ప్రార్థనలో ఎక్కువ కూర్చున్న కొలది ఇంకా శోధన ఎక్కువైపోతుంటుంది. మనకేమో అర్థం కాదు, ఇదేంటి ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేస్తే అంత శోధన ఎక్కువవుతుందని. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా నువ్వు స్థిరపడిపోతావు. నువ్వు స్థిరపడ్డావు అనంటే, నువ్వు గట్టిపడ్డావు అనంటే, ఇక నిన్ను వాడు వెనక్కి లాక రావడం కష్టం. అందుకోసమే ఇంకా నువ్వు విశ్వాసంలో స్థిరపడక మునిపే, ఇంకా నువ్వు విశ్వాసంలో పరిపూర్ణంగా బలపడక మునిపే, ఇంకా నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడే నిన్ను ఎలాగైనా సరే వెనక్కి రాక్కొని రావాలని వాడు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు, రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, శోధించబడ్డం పాపం కాదండి, శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడిపోవడం పాపం, శోధనలో పడిపోవడం పాపం. ఆల్రెడీ శోధనలో పడిపోయిన వాళ్ళకి ఇంకొక మాట చెప్తున్నాను, శోధనలో పడిపోవడం పాపమే, కానీ పడిన తర్వాత తిరిగి లేవకపోవడం ఇంకా పెద్ద పాపం. అందుకోసం అపొస్తలుడైన పౌలు అంటాడు, తాను నిలువబడి ఉన్నానని తలంచుకుని వాడు తాను పడిపోకూడని నిమిత్తము జాగ్రత్తగా చూచుకొనవలెను కదా. అంటే అసలు ముందు నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ కేసు ఒకవేళ పడిపోతే, సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పినట్లుగా నీతిమంతుడు 7 పడినను తిరిగి లేచును. వాడు 2వ పడ్డాడంటే అర్థమేంటి? మొదటిసారి పడినప్పుడు లేచాడనేగా. వాడు 3వ పడ్డాడంటే అర్థమేంటి? 2వ పడినప్పుడు లేచాడనగా. ఎందుకని? లేచి నిలబడిన వాడే పడిపోవడానికి ఆస్కారం ఉంది. పడిపోయిన వాడు మరలా ఏం పడిపోతాడండి? వాడు 4వ పడ్డాడు, లేచాడు. 5వ పడ్డాడు, మళ్ళీ లేచాడు. లేచి నిలబడిన తర్వాత మళ్ళా 6వ పడ్డాడు, మరలా లేచి నిలబడ్డాడు. మరలా 7వ పడ్డాడు, మరలా లేచి నిలబడ్డాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇన్నిసార్లు పడిపోతే ఇది ఎలా నీతిమంతుడయ్యాడు? నీతిమంతుడు 7 పడినను తిరిగి లేచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, మరి ఇన్నిసార్లు పడిపోతామంటే వాడు ఎలా నీతిమంతుడు అవుతాడు? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనము వాడి పడిపోయినటువంటి స్థితినే చూస్తున్నాం. 1వ పడ్డాడు, 2వ పడ్డాడు, 3వ పడ్డాడు, 4వ పడ్డాడు, 6వ పడ్డాడు, 7వ పడ్డాడు. కానీ పడిపోయిన వాని స్థితిని ప్రభువు చూడు. వాడు పడిపోయిన మరలా ప్రతిసారి పశ్చాత్తాపడి మరలా తిరిగి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూసావా? 2వ నిలబడ్డాడు, 3వ నిలబడ్డాడు, 4వ నిలబడ్డాడు, 5వ నిలబడ్డాడు, 6వ నిలబడ్డాడు, 7వ నిలబడ్డాడు. దేవుడు దాన్ని చూస్తున్నాడు, దాన్ని చూసి వానికి ఆ టైటిల్ ఇచ్చాడు, ఈజ్ ద రైచస్ మ్యాన్ అని. సో పడిపోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో సహజమే. మనం ఎవరం కూడా దైవ సమానులమేం కాదు. మానవ శరీరంతో ఉన్నప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం పడిపోతూ ఉంటాం. అయితే పడిపోవడం అనేటువంటిది అందరి జీవితంలో జరిగేటువంటిదే. పడిపోయినప్పటికీ తిరిగి లేచి నిలబడ్డం, పశ్చాత్తాపడ్డం. తప్పిపోయిన కుమారుడు పడిపోయాడు, కానీ వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి నిలబడి మరలా వాడు తిరుగు ప్రయాణం చేశాడు. మనం చేస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఆ తిరుగు ప్రయాణం చేయలేకపోతున్నాం. ఇస్కరియోతు యూదా పడ్డాడు, పేతురు పడ్డాడు, కానీ ఇస్కరియోతు యూదా లేచి నిలబడడానికి ప్రయత్నం చేయలేదు, పేతురు లేచి నిలబడడానికి ప్రయత్నం చేశాడు. ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్లి పశ్చాత్తాపడ్డాడు. కానీ పేతురు ప్రభువు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. పేతురు, నేను ఎరుదని ముమ్మారులు నువ్వు ఎలా అబద్ధం చెప్తావు, నన్ను ఎంత మోసం చేశావు, నువ్వు ఎంత చీట్ చేశావు, నువ్వు చీట్, నువ్వు అరే చీటర్, నువ్వు మోసగాడివి, గెట్అవుట్ ఫ్రమ్ హియర్, ఇంక నీ ముఖం నాకు ఎప్పుడు చూపించొద్దు అన్నాడు ఏసయ్యా. లేదు, పశ్చాత్తాపడిన తర్వాత, తప్పు తెలుసుకున్న తర్వాత, లేచి నిలబడిన తర్వాత వాడిని క్షమించాడు, అంగీకరించాడు, పేతురుని అద్భుతంగా వాడుకున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, పడిపోవడం పాపం కాదు, శోధనలో పడిపోవడం పాపం, క్షమించండి, శోధనలో శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడిపోవడం పాపం. పడిపోయిన తర్వాత తిరిగి లేచి నిలబడలేకపోవడం ఇంకా అతిపెద్ద ఘోరం. ఇంకొక భక్తుడు అంటాడు, దెర్ ఇస్ ఎ సిన్ ఇన్ ది సెకండ్ లుక్ అని అంటాడు. దెర్ ఇస్ ఎ సిన్ ఇన్ ది సెకండ్ లుక్ అంటే రెండో చూపులో పాపం కలదు అని అంటాడు. అంటే మొదటి చూపు ఏంటి? మొదటి చూపు అనేటువంటిది శోధన, ఇట్ ఇస్ ఎ టెంప్టేషన్. ఇందాక చెప్పాను కదా, శోధించబడ్డం పాపం కాదు. ఇది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తా. మనం ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం. మనం వెళ్తూ వెళ్తూ ఎడమ వైపు ఉన్నటువంటి గోడ వైపు చూసాం. ఆ గోడ వైపు ఒక అసభ్యకరమైనటువంటి ఒక వాల్ పోస్ట్ అంటించి ఉంది. అది నువ్వు చూసావు, మొదటిసారి చూసావు, అంటే నీకు తెలియకుండా వెళ్తూ వెళ్తూ చూసావు. ఇప్పుడు అదేంటంటే, అది శోధన, దట్ ఈస్ నాట్ ఎ సిన్. ఇప్పుడు నీకు తెలుసు అక్కడ ఏముందో ఎలాంటిది ఉందో అని. ఇప్పుడు రెండోసారి నువ్వు మరలా చూసావనుకో, అది నువ్వు తెలిసి చూసావు, తెలిసి చేస్తున్నావు, ఇష్టపూర్వకంగా చూసావు, ఇంకా చూడాలనిపించింది, మరలా చూడాలనిపించింది, చూసావు. ఇప్పుడు అదేమైందంటే అది పాపం. ముందు తెలియక చూస్తే అది శోధన, తెలిసి చేస్తే అది పాపం. మన జీవితంలో ఈ రెండిటి గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. తెలియక చాలా సందర్భాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఓపెన్ చేస్తూ వాడుతున్నప్పుడు తెలియక కొన్నిసార్లు కొన్ని యాడ్స్ అవి మనల్ని శోధించడానికి వస్తూ ఉంటాయి. వెంటనే మనం వాటిని డిలీట్ చేసామనుకోండి దెన్ దట్ ఈస్ నాట్ ఎ సిన్. శోధించబడ్డం గురించి మీరేం చింతించబడద్దు, కానీ ఆ తర్వాత పడిపోయినటువంటి స్థితి గురించి మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు నేను ఫేస్బుక్ వాడేటప్పుడు, ఇప్పుడు లేదులేండి ఫేస్బుక్, అందుకే కంప్లీట్ డిలీట్ చేసేసా నేను. దాదాపు మేబీ ఒక 4-5 మంత్స్ నుంచి అసలు కంప్లీట్ గా నేను ఫేస్బుక్ వాడడం లేదు. ఎందుకంటే దట్ ఈస్ కిల్లింగ్ మై టైం. అది నా సమయాన్ని ఎంత దోచేస్తుందో నాకు ఆ తర్వాత అర్థమైంది. అది నా మనస్సుని, నా చూపుడు వేలిని, ఈ రెండింటిని బానిస చేసుకుందని నాకు అర్థమైంది. అందుకే దాన్ని కంప్లీట్ గా డిలీట్ చేశాను. సో ఈ వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఉన్నప్పుడు చాలా మంది కొత్త, అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు విదేశాల నుంచి మెసేజ్లు పెడుతుంటారు. హాయ్ అజయ్, వీ కేమ్ టు నో దట్ యుర్ డూయింగ్ మినిస్ట్రీ, వి వాంట్ టు హెల్ప్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్, వి హ్యావ్ సమ్ నో 500 crores, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది, ఇండియాలో నీ ఫేస్బుక్ డీటెయిల్స్ అన్ని చూస్తా ఉన్నాము, సో కాబట్టి మేము నిన్ను ఇండియాలో రిప్రజెంటేటివ్ గా సెలెక్ట్ చేసుకుందాము, ఇలాంటి మెసేజ్ అన్ని వస్తూ ఉంటాయి. నేను వాటిని చూసిన వెంటనే ఇమ్మీడియట్ గా డిలీట్ చేస్తాను, ఇమ్మీడియట్ గా డిలీట్, అసలు నేను రెస్పాండ్ కాను. కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిల దగ్గర నుంచి నాకు వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంటుంది, నేను చూస్తా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ, దెన్ ఐ విల్ యాడ్ దెమ్. ఒకవేళ నాకు తెలియని వాళ్ళ, వెంటనే ఐ విల్ డిలీట్ దెమ్. నేను వాటిని వెంటనే డిలీట్ చేస్తాను, ఎందుకంటే హూ నోస్, వాళ్ళ ద్వారా మనం శోధించబడవచ్చు, తెలియని వాళ్ళతో మనకు సంబంధం లేదు, అనవసరం అని చెప్పి ఇమీడియట్ గా నేను డిలీట్ చేస్తూ ఉంటాను. క్రీస్తు అలా చెప్పి నేను పర్ఫెక్ట్ అని చెప్పను, నేను పడిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం అందరం కూడా మనుషులమే కదా, నేను కూడా పడిపోతా ఉంటాను, కానీ ప్రభుచితమైన కృపను బట్టి మరలా తిరిగి లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఇక్కడ మరొక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. చూడండి, మళ్ళా నేను 1వచనం చదువుతున్నాను, 1-2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి. ఎప్పుడొచ్చాడండి శోధకుడు యేసు ప్రభు దగ్గరికి? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తరువాత అంతేనా? కానీ అక్కడ మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి, అదేంటంటే ఉపవాసము ఉండిన పిమ్మట, అంటే ఆయన ప్రార్థనలో ఉండిన పిమ్మట, దాన్ ఇమ్మీడియట్లీ. మీరు దీన్ని ప్రాక్టికల్ గా గమనించుంటారు, సంఘంలో మీరు ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేసి మీ బాధలు మీ కష్టాలన్నీ చెప్పుకొని ఇంట్లో మీ ఆయన పరిస్థితిని చెప్పుకొని ప్రభా ఆయనకి రక్షణి ప్రభా, ఆయన ఇలా వేధిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, నీకు దూరం అవుతున్నాడు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసి, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటావు తెలుసా, నేను ఉపవాస ప్రార్థన చేశాను ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్తాను నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళగానే ఇమ్మీడియట్ గా అక్కడే ఉంటాడు శోధకుడు. ఎందుకు? నిన్ను రెచ్చగొట్టడానికి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇమ్మీడియట్ గా మనం ఎప్పుడైతే ఎక్కువ సమయం ప్రార్థనలో ఉంటామో, ఎప్పుడైతే ఎక్కువ సమయం మనం వాక్యంలో ఉంటామో, ఉదయాన్నే ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు శోధన గురించి మనం వాక్యం విన్నామా, ఈ వాక్యమైన ఆమెన్ అని నువ్వు ఫోన్ పెట్టేసిన వెంటనే ఉంటాడు పక్కన నిన్ను రెచ్చగొట్టడానికి, నీ మీద పెట్రోల్ జల్లి ఒక అగ్గిపొల్ల అలా అంటించటానికి. ఆ శోధకుడు ప్రభుని ఎలా శోధించాడో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్ దెన్ డూ దిస్ అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కాదు, నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు, అబద్ధాన్ని ప్రజలను జనాలను మోసం చేయాలనుకుంటున్నావు. సో కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిని చూద్దాం, ఛాలెంజ్, నువ్వు చేయలేవు. ఇప్పుడు వెంటనే ఏసయ్యా ఇంత మాట అంటావా నువ్వు, నేను దేవుని కుమారుడు కాదు అని అంటావా, ఇప్పుడే నేను రుజువు చేసుకుంటా చూడు అని చెప్పి వెంటనే రాళ్ళని రొట్టెలుగా చేసేసాడా? రాళ్ళను రొట్టెలుగా చేసేసాడా? సరే, ఏసయ్యా రాళ్ళను రొట్టెలుగా చేయగలడా? రాతి బండలో నుంచి నీటిని తెప్పించగలిగినటువంటి వాడు, ఎడారిలో నుంచి నీటి ఊటను పుట్టించగలిగినటువంటి వాడు, ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేల్చగలిగినటువంటి వాడు, నోటి మాటతో సముద్రమును గాలిని గద్దించగలిగినటువంటి వాడు, గాడిదికి మాటనిచ్చి మాట్లాడించినటువంటి వాడు, పుట్టు గుడ్డువానికి, పుట్టు మూగవానికి, పుట్టు కుంటివానికి, గుడ్డివానికి చూపునిచ్చి మాటనిచ్చి నడకనిచ్చినటువంటి వాడు, 5 రొట్టెలను 5,000 మందికి పంచగలిగినటువంటి వాడు, ఒక రాతిని రొట్టె ముక్కగా చేయలేడా? కాంట్ హీ డూ దట్? అదేమన్నా ఏసైకి పెద్ద సవాలా? అదేం పెద్ద సవాలు కాదే, ఆయన రాతిని రొట్టెగా చేయగలడే. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కాబట్టి ఇప్పుడు ఏసయ్య తను తను రుజువు చేసుకోవడానికి, ఆ మాత్రం నేను చేయలేను అనుకున్నావా, ఇదిగో ఇప్పుడే నేను రుజువు చేసుకుంటాను చూడు, నేను దేవుని కుమారుడు నా కాదా అని చెప్పి రాతిని రొట్టెగా చేసేసాడా? ఏసయ్య కూడా శోధించబడ్డాడు, కానీ శోధనలో పడిపోలా. ఏసయ్య కూడా శోధించబడ్డాడు, కానీ ఆ శోధనలో పడిపోలా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అంటే ఏసయ్య అంటే దేవుడు కదా సార్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఏసయ్య ఎస్ 100% ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆయన 100% ఆయన మానవ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానవుడుగా ఉన్నాడు అని మనం ఎలా రుజువు చేస్తున్నామంటే, ఆయన మనవలే దప్పిక కొన్నాడు, ఆకలి కొన్నాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన అలిసిపోయాడు, చెమటోచ్చాడు, నిద్రపోయాడు, ఇవన్నీ కూడా ఆయన యొక్క మానవ స్వభావాన్ని రుజువు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆకలి కొనగా, వెన్ హీస్ హంగ్రీ, ఆయన ఇప్పుడు మానవుని వలె ఆకలి కొని ఉన్నాడు. అందుకోసమే ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన మనవలే అన్ని విషయముల్లో శోధించబడినప్పటికీ ఆయన పాపము లేనివానిగా ఉన్నాడు. మనవలే అనేది ఇంపార్టెంట్. మనవలే ఆయన కూడా అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. నువ్వు ప్రార్థన అయిపోయిన వెంటనే నిన్ను శోధించడానికి ఏ రూపంలో ఉండొచ్చు, ఐఎమ్ సారీ టు సే దీస్ వర్డ్స్, అది నీ భర్త రూపంలో కానీ, నీ భార్య రూపంలో కానీ, మీ అత్త రూపంలో కానీ, మీ కోడల రూపంలో కానీ, మీ పక్కింటోల రూపంలో కానీ, మీ తమ్ముడు లేకపోతే మీ చెల్లి మీ అన్న రూపంలో కానీ, నీ ప్రాణ స్నేహితుడి రూపంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అపవాది ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, ఎలాగైనా ఉపయోగించుకుంటాడు. అబ్షాలోమును పడగొట్టడానికి, అబ్షాలోము పతనానికి కారణం అవడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? తన ప్రాణ స్నేహితుణ్ణి ఉపయోగించుకున్నాడు, తన ప్రాణ స్నేహితుణ్ణి ఉపయోగించుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ఎవరినైనా ఎన్నుకోవచ్చు. యోబును కూడా పడగొట్టడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? తన భార్యను ఎన్నుకున్నాడు, తన భార్య చేత రెచ్చగొట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా ఎందుకయ్యా బతుకున్నావు? ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం మేలు, ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం మేలు అని యోబు చాలా డీసెంట్ గా దాన్ని డీల్ చేశాడు. దేవుడు సమస్తము ఇచ్చినప్పుడే మనం దేవుణ్ణి పొగడాలా? దేవుడు ఇవ్వనప్పుడు, దేవుడు తీసుకున్నప్పుడు మనం ఆయన స్తుతించడానికి వీలు లేదా? చాలా తెలివిగా డీసెంట్ గా ఆయన సమాధానం ఇచ్చుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, జాగ్రత్త, శోధకుడు శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిలబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడే నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఎప్పుడు శోధించాడండి? వెన్ హీస్ ఇన్ హంగ్రీ, ఆకలితో ఉన్నప్పుడు శోధించబడ్డావు. అది కూడా ఎలాంటి ఆకలి,
40 పగళ్లు 40 రాత్రులు ఏమీ తినకుండా ఉంటే ఎంత ఆకలి ఉంటుంది మీరు చెప్పండి. అసలు ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక్క ఏదైనా చిన్న రొట్టె ముక్క దొరికితే ఆవురు ఆవురు అంటూ తినాలనిపిస్తుంది. చిన్న రొట్టె ముక్క దొరికితే ఇప్పుడు యేసుప్రభు చాలా అవసరతలో ఉన్నాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే, సాతాన్ విల్ టెంప్ట్ యు వెన్ యు ఆర్ ఇన్ ఎమర్జెన్సీ. సాతాన్ విల్ టెంప్ట్ యు వెన్ యు ఆర్ ఇన్ నీడ్. వెన్ యు ఆర్ ఇన్ నీడ్, నువ్వు అత్యవసరంలో ఉన్నప్పుడే వాడు శోధిస్తాడు. అన్ని నీ దగ్గర ఉన్నప్పుడు వచ్చి నేను శోధించడానికి ఏం ఉండదు, అప్పుడు నువ్వు కూడా బలగెట్టి నిలబడతావు. కానీ ఏమీ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ఇప్పుడు ఏసయ్య భయంకర ఆకలితో ఉన్నాడు, చాలా అవసరతలో ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు ఏసయ్యకు రొట్టె ముక్క చాలా అవసరం కూడాను. ఏసయ్యకి ఇప్పుడు రొట్టె ముక్క చాలా అవసరం. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వచ్చి ఒక మంచి సలహా ఇచ్చాడు. మంచి సలహా ఎందుకన్నానంటే, ఆడ షాప్స్ లేవు కదా, ఇప్పుడు అప్పటికప్పుడు ఏసయ్య రొట్టె కొనుక్కొని తినడానికి, పోనీ తెచ్చుకోవడానికి ఎవరు లేరు కదా, పక్కనే వెన్నే పక్క రూమ్ లో ఏ అరేంజ్మెంట్స్ చేయబడలేదు కదా, ఈ రూమ్ లో ప్రార్థన ముగించుకుని ఆ రూమ్ లోకి వెళ్ళి తినడానికి, ఈ రూమ్ లో ముగించుకుని ఆ రూమ్ లోకి వెళ్ళి తినడానికి ఆయనకి ఎలాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇలాంటి సమయంలో సాతాండ్ వచ్చి, ఇప్పుడు నీకు రొట్టె అవసరమా, నీకు రొట్టె అవసరం, ఇప్పుడు నువ్వు చాలా దిగ్గున్నావు, నువ్వు కనీసం ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళాలంటే నీకు రొట్టె కావాలి, మరి ఇప్పుడు ఏం చేయగలుగుతావు, బెస్ట్ ఆలోచనిస్తా, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుని తినేస్తే అపాధికి కూడా తెలుసు ఆయన రాళ్ళను రొట్టెగా చేయగలడని, ఆయనకు ఆ శక్తి ఉందని. అని వాడు అక్కడ పదాన్ని ఉపయోగించాడు, ఇఫ్ యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్, నిజంగా నువ్వు దైవ కుమారుడు అయితే, అంటే రచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవసరతలో ఉన్నప్పుడు శోధిస్తున్నాడు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమించువారా, మనం రెచ్చగొట్టడానికి మన కుటుంబ సభ్యుల్ని ఉపయోగించుకుంటాడు అపవాది. నిన్ను మామూలుగా అంటే నువ్వు ఏదన్నా తప్పు చేసి ఒక మాట, నిన్ను ఒక మాట అంటే నువ్వు కూడా మౌనం ఉంటావు, సరే నేను తప్పు చేశాను కదా అని. రెచ్చగొట్టాలంటే ఏం చేయాలి, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఆ దానికి సంబంధించిన నింద నీ మీద వేయాలి. అసలు అప్పుడే కదా మనం రెచ్చిపోయేది. అదేంటన్నా, నేనేమన్నా తప్పు చేసిన ఒక మాట అంటే నేను ఒప్పుకుంటాను, కానీ నేనే తప్పు చేయకుండా ఒక మాట నేను ఎందుకు ఒప్పుకుంటానన్నా, అది అనవసరం ఉందా, నేను ఎందుకు భరిస్తాను, నేను తప్పు చేశానంటే నీకు అర్థమవుతుందా, నువ్వు తప్పు చేసిన తప్పు మీదే నింద వేస్తే నువ్వు రెచ్చిపోవని సంగతి అపవాదికి తెలుసు. సో నువ్వు ఏమీ చేయనటువంటి దాని మీద నింద వేస్తేనే నువ్వు బహుగా రెచ్చిపోతావని తెలుసు. ఇప్పుడు ఏసయ్య వెంటనే, నిజంగా నేను దేవుని కుమారుడు కాదు రుజువు చేసుకుంటా ఇప్పుడే అని చెప్పి రాళ్ళను రొట్లుగా చేసుకున్నాడా. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. అది మనం నేర్చుకోవాలి. క్రైస్తవుడంటే రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు. ఈరోజు మనం యూట్యూబ్లో అదే చూస్తున్నాం, సేవకులు మీసాలు మెలేస్తున్నారు, తొడలు చబ్బరిస్తున్నారు, రారా తెలుసుకుందాం అంటున్నారు, రారా చూసుకుందాం అంటున్నారు. వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దాట్. మనం అందుకొరకు పిలువబడలేదండి, తాడోపేడో తేల్చుకోవడానికి పిలువబడలేదు మనం, తాడోపేడో తేల్చుకోవడానికి పిలువబడలేదు మనం, ఓర్చుకోవడానికి పిలువబడ్డాం, సహించడానికి పిలువబడ్డాం, ప్రేమతో ఎదుటివాన్ని గెలుచుకోవడానికి పిలువబడ్డాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు శోధించాడండి అపవాది, వెన్ జీసస్ ఈజ్ ఇన్ నీడ్, ఏసయ్య అవసరతలో ఉన్నప్పుడు. సాతాను నిన్ను ఎప్పుడు శోధిస్తాడో తెలుసా, నువ్వు అత్యవసరతలో ఉన్నప్పుడు, ఆకలితో అలమటించిపోతున్నావు, ఏమీ లేవు, అప్పుడు శోధిస్తాడు సాతాను వచ్చి. నువ్వేం అడగవు, నువ్వు తీసుకో, కానీ ఇంకొకడు వస్తాడు, సార్ ఈ లంచం తీసుకోండి సార్, వద్దయ్యా నాకు తీసుకో సార్, మీ ఇప్పుడు మీరు అడగట్లేదు కదా సార్, నాకై నేను ఇస్తున్నాను కానుక అనుకోండి, ప్రేమతో ఇస్తున్నాను అనుకోండి, దీన్ని లంచం అనుకోవద్దు. చూసారు శోధన ఎలా ఉంటుందో. ఇప్పుడు నీకు నీడుందా, నీడుంది. ఇప్పుడు ఇమీడియట్ గా నీ పిల్లలకు నువ్వు ఫీజు కట్టాలి. ఇలాంటి సమయంలో ఏం చేస్తాం, తప్పని పరిస్థితుల్లో లొంగిపోతా. ఇలాంటి సమయంలోనే వీ షుడ్ బి కేర్ఫుల్. ఇలాంటి సమయాల్లోనే ఇంట్లో భార్య బిడ్డలు పస్తులు ఉన్నప్పుడు, ఇప్పుడు సాతాను ఇప్పుడొచ్చి నిన్ను శోధిస్తాడు, ఎప్పుడొచ్చి శోధిస్తాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అలాంటి శోధల గుండా మిషనరీ పరిచర్లోనికి వచ్చిన తర్వాత నేను చాలా సందర్భాల్లో వెళ్తున్నాను. నేను చెప్పను, కట్ మీకు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, క్లారిటీ ఇవ్వను. ఓకే, ఇప్పుడు నా చిన్న కూతురికి నేను శత్రువయ్యా. ఎందుకు శత్రువు అయ్యానంటే, తను ఒక వస్తువు అడుగుతున్నాను, నేను తీసివ్వడం అలా, నేను తీసివ్వడంలా. ఇప్పుడు నేను ఎందుకు తీసివ్వడం లేదనంటే, నా దగ్గరగా ఆ ఫైనాన్షియల్ గా తను అడిగిన దాన్ని తీసించేంత స్తోమత నాకు లేదు. కానీ పరిచర్యకు మాత్రం ఒక పక్క ఖర్చు పెడతా ఉన్నాను. మన అనాథాశ్రమంకి వెళ్ళాము, అక్కడ చాలా కొన్నాము, నేను చిల్డ్రన్స్ క్యాంప్ కి వెళ్ళాము, అక్కడ చిల్డ్రన్స్ క్యాంప్ వెళ్తాను, అన్ని కొంటా ఉన్నాం. ఇప్పుడు నా చిన్న కూతురు ఏమని పట్టుకుంది తెలుసా, నీకు మాకంటే అనాథాశ్రమంలో పిల్లలంటే నీకు ఎక్కువ ఇష్టం, నీకు మేమంటే ఇష్టం లేదు మమ్మీ, మనం ఇక్కడ వద్దు మమ్మీ, మనం నెల్లూరు వెళ్ళిపోదాం మమ్మీ, డాడీకి మనం అంటే ఇష్టం లేదు మమ్మీ. ఎందుకంటే అమ్మాయి దాదాపు నన్ను 1.5 నెలల నుంచి అడుగుతుంది ఒక వస్తువు తీసి ఇవ్వాలి. 1.5 నెలల నుంచి అడుగుతా ఉంటే నేను ఎప్పుడు కూడా లేవు లేవు అని చెప్తున్నా, కానీ చిల్డ్రన్స్ క్యాంప్స్ అన్ని చేస్తూనే ఉన్నా, ఒక పక్క బైబుల్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు నా కూతురికి తనకి తెలియదు కదా, తన డౌట్ ఏంటంటే, మా డాడీ దగ్గర ఇన్ని డబ్బులున్నాయి, అంతమంది పిల్లలకి బహుమతులు కొనిస్తున్నాడు, చాక్లెట్లు కొనిస్తున్నాడు, స్నాక్స్ కొనిస్తున్నాడు, ఇక్కడ స్కూల్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు, కానీ నేను ఒకటి అడిగితే మాత్రం నాకు మాత్రం తీసివ్వడం లేదా మా డాడీ. మా డాడీకి నేనంటే ప్రేమ లేదు ఆ పిల్ల 1వ క్లాస్. ఏమర్థమైందో, ఏం అర్థమవుతుందో చూడండి, ఏం మాట్లాడుతుందో చెప్పి. తనే ఫన్నీగా మాట్లాడట్లా, సీరియస్ గా మాట్లాడుతుంది, మమ్మీ డాడీకి నేనంటే ఇష్టం లేదు మమ్మీ, అనాథాశ్రమ పిల్లలు అంటే ఇష్టం మమ్మీ, ఆ పిల్లలు అంటే ఇష్టం, ఈ పిల్లలు అంటే ఇష్టం, నేను పిల్లలు అంటే ఇష్టం, వాళ్ళందరికీ అన్ని తీస్తాడు మమ్మీ, మన ఇక్కడ వద్దు మమ్మీ, మన నెల్లూరు వెళ్ళిపోదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అంటుంది అమ్మాయి. నేను నా భార్య షాక్ అయ్యాం. చూడండి, ఇప్పుడు ఇలాంటప్పుడు ఇప్పుడు వెంటనే అపవాదం వచ్చి నా పక్కన వచ్చి ఏమంటాడంటే, ఎందుకు నన్ను అడిగి లేకపోతే అప్పచేసి అదని తీసిచ్చేసే కదా. అత్యవసరతలో ఉన్నప్పుడే శోధించబడతాం, అవసరతలో ఉన్నప్పుడే శోధించబడతాం, ఆకలితో ఉన్నప్పుడే శోధించబడతాం. నీ భార్య నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు శోధించబడవు. నీ భార్య డెలివరీ కోసం ఇంటికి వెళ్తుంది చూసారా, అప్పుడు అత్యధికంగా శోధించబడతావు, అప్పుడు అత్యధికంగా శోధించబడతావు. ఎస్, నేను కూడా దాన్ని ఫేస్ చేశాను. నేను ఐ థింక్ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తారు అనుకుంటున్నాను. నేను భార్య డెలివరీ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు చాలా నెలల పాటు భార్యతో మనకు సంబంధం ఉండదు. అలాంటప్పుడే అపవాదం వచ్చి మనల్ని శోధిస్తాడు, రకరకాలుగా ఎవరో ఒకరిని మన జీవితంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేపిస్తుంటాడు. అలాంటి సమయంలోనే అపవాది శోధించేది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, అందుకే ఒక సేవకుడు అంటాడు, నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సును కాచుకో అంటాడు. 10 మందిలో ఉన్నప్పుడు నోటిని కాచుకోవాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు మనస్సును కాచుకోవాలట. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది వచ్చి మన హృదయాన్ని తన కర్మాగారంగా చేసుకుని ఇక్కడి నుంచి అనేకమైన ఆయుధాలని తయారు చేసి ముందు వాటిని మన మీదకే ఉపయోగిస్తాడట. మన హృదయంలో కూర్చొని మన హృదయంలోనే తనకు కావలసిన ఆయుధాలన్నింటినీ తయారు చేసుకుని మన మీదే ప్రయోగిస్తాడట. దానికోసం కొంతమందిని ఎన్నుకుంటాడు, కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆదామవ్వను శోధించడానికి సర్పాన్ని ఎన్నుకున్నట్లు, సర్పము ఆదామవ్వకు తెలియని ముఖపరిచయం కాదు. వాళ్ళు ప్రతిరోజు తోటలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు జంతువులన్నింటినీ చూస్తూనే ఉన్నారు, జంతువులన్నింటినీ పలకరిస్తూనే ఉన్నారు. అందులో కూడా సర్పము ఒక భాగమే. ఆ సర్పానికి పేరు పెట్టింది కూడా ఆదామే. వాళ్ళకు తెలిసినటువంటి వ్యక్తే. సర్పము యుక్తి కలిగింది, అపవాది కుయుక్తి కలిగినటువంటి వాడు, కుయుక్తి కలిగినటువంటి వాడు యుక్తి కలిగినటువంటి సర్పాన్ని ఎన్నుకుని హవ్వను పడగొట్టాడు. ఏదో ఒక కొత్త రూపంలో రాలేదు హవ్వ దగ్గరికి, హవ్వకు బాగా పరిచయమైనటువంటి రూపంలోనే వచ్చాడు. ఏదో ఒక కొత్త రూపంలో సాతాను వస్తే నువ్వు నేను పెద్దగా పట్టించుకో, కానీ మనకు బాగా పరిచయం ఉన్నటువంటి రూపంలోనే వస్తాడు. బీ కేర్ఫుల్. హృదయకాల సమయంలో ఎవరిని ఉద్దేశించి ఎవరి కోసం దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడో ఐ డోంట్ నో, బట్ నీకు తెలుసు. ఈ మాటలు వింటున్నటువంటి నీకు మాత్రమే తెలుసు. శోధన గుండా ప్రయాణం చేస్తున్నావా? శోధించబడ్డం పాపం కాదు, కానీ శోధనలో పడిపోవడం పాపం. కానీ శోధనలో పడిపోవడం అనేటువంటిది ప్రతి విశ్వాసికి సహజమే. మనెవరం పరిశుద్ధులం కాదు, మనెవరం నీతిమంతులం కాదు, నిజమే మనం పడిపోతుంటాం. కానీ పడిపోయిన స్థితిలోనే కూర్చోవద్దు, లేచి నిలబడడానికి ప్రయత్నం చేయి, పశ్చాత్తాపడు, ప్రభువును అడుగు. ఎవరైతే నిన్ను బాగా రెచ్చగొట్టి శోధించారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి ప్రభువా, వారిని నిన్ను క్షమించటానికి నాకు మనస్సు నీవు ప్రభువా, వారిని నిన్ను క్షమించటానికి నాకు మనస్సు నీవు ప్రభువా. అలా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంతేకాని అలా కాకుండా ఇంకా వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ దారి వాళ్ళదే, నా దారి నాదే, వాళ్ళని పట్టించుకోను, వాళ్ళు ఏమైనా గానీ నేను అని అన్నావు అనుకో, దాని అర్థమేంటి? దాని అర్థమేంటి? వాళ్ళు చేసిన దాన్ని మాత్రం నేను అస్సలు మరిచిపోను దాని అర్థం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, క్షమించకపోవడం కూడా పాపమే తెలుసా? క్షమించకపోవడం కూడా పాపమే తెలుసా? క్షమించకపోవడం ఎంత ప్రమాదమో నీకు తెలుసా? ఒక చిన్న మాట చెప్తా, ముందు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ పాపములు క్షమించబడాలి. నీ పాపములు క్షమించబడితేనే కదా నువ్వు పరలోకానికి వెళ్తావు. నీ పాపములు క్షమించబడకుండా నువ్వు పరలోకానికి వెళ్ళవు కదా. మరి నీ పాపములు క్షమించబడాలంటే ప్రభు నీకు ఒక కండిషన్ పెట్టాడు, నీ ఎడల అపరాధములు చేసిన వారిని నువ్వు క్షమించు, నేను నిన్ను క్షమించినట్లుగా క్షమించు. ఏసయ్య క్షమించేటప్పుడు ఇప్పుడు క్షమిస్తున్నాను రా, కానీ మనసులో పెట్టుకుంటా, నాకు కూడా సమయం రాదా, సమయం వచ్చినప్పుడు చూసుకుంటా అని అంటాడా? కానీ ఏసయ్య క్షమించేసిన తర్వాత కానీ మరలా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటాడా? అందుకోసం ఏసయ్య ముందుగానే మనలాంటి మనసులో పెట్టుకుని చెప్పాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము, హౌ జీసస్ హాస్ ఫర్గివెన్ యు ఇన్ సచ్ ఏ వే, ఏసయ్య నిన్ను నన్ను క్షమించిన ప్రకారమే. ఆయన క్షమిస్తే మరలా మరిచిపోతాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేస్తాడు, వాటిని మరలా జ్ఞాపకం చేసుకోడు. ఆ రీతిగా నీవు మీరు కూడా ఒకరినొకరు క్షమించండి, అప్పుడు మీ అపరాధములు కూడా క్షమించబడను. అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు క్షమించబడాలి, నువ్వు క్షమించబడాలంటే నువ్వు కూడా క్షమించాలి. లింక్ కనెక్షన్ అర్థమవుతుందా? కానీ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? నేను క్షమించబడకపోయినా పర్లేదు, ఆ వ్యక్తిని మాత్రం క్షమించను. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పేది తెలుసా? నేను పరలోకానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఏ సేయతో పాటు నిత్య రాజ్యంలో నేను ఉండకపోయినా పర్లేదు, నేను పరలోకపు వివాహ విందులో నేను పాల్గొనకపోయినా పర్లేదు, ఇండైరెక్ట్గా ఇంకొక మాటలో ఏం చెప్తున్నా అంటే నేను నరకానికి పోయినా పర్లేదు, నరకంలో నేను మలమల మాడిపోయినా పర్లేదు, కానీ నా అహాన్ని తగ్గించుకొని, నా ఆవేశాన్ని తగ్గించుకొని, నాకే నేను తగ్గించుకొని, నేనే ఒక స్టెప్ డౌన్ అయ్యి వాళ్ళను మాత్రం క్షమించను అని చెప్తున్నావు ఇండైరెక్ట్ గా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేన్నైనా విడిచిపెడతాను కానీ ఈ ఒక్కదాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు చూసావా? దాని అర్థం ఏంటో తెలుసా? అవసరమైతే ఈ ఒక్కదాని కోసం నేను పరలోకాన్ని వదులుకోవడానికి సిద్ధమే, ఈ ఒక్కదాని కోసం నేను నరకానికి వెళ్ళడానికి సిద్ధమే. హౌ ఫూలిష్ వి ఆర్. బహుశా కోపం అనేటువంటిది నీ బలహీనత అయితే, సిగరెట్ తాగడం నీ బలహీనత అయితే, మందు అనేటువంటిది నీ బలహీనత అయితే, ఒక స్త్రీ నీ బలహీనత అయితే, అసభ్యకరంగా చాటింగ్ చేయడం నీ బలహీనత అయితే, దేన్నన్నా వదులుకుంటాను కానీ ఒక్కదాన్ని నేను వదులుకోను అను అంటే, పోర్నోగ్రఫీ చూడడం నీ బలహీనత అయితే, దేన్నైనా వదులుకుంటాను గాని ఒక్కదాన్ని నేను మానుకోలేను అని అంటే, పరలోకాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావంటే హౌ ఫూలిష్ యు ఆర్. ఎంత మూర్ఖుడవు నువ్వు! నీ చేతులారా నువ్వు పరలోక రాజ్యాన్ని వదులుకుంటావా? పరలోక రాజ్యాన్ని వదులుకోవడానికి నువ్వు ప్రతిరోజు కాన్ఫరెన్స్ లో కలవడం దేనికి? ప్రతిరోజు ఇంత సమయాన్ని వెచ్చించడం దేనికి? ప్రతి ఆదివారం సందేహానికి వెళ్ళడం దేనికి? వాక్యం వినడానికి, బల్లారాధనలు పాలిభాగస్థలం అవడం దేనికి? అంత సమయాన్ని వెచ్చించడం దేనికి? టైం వేస్ట్ కదా. ఉంటే వెచ్చగా అన్నా ఉండు, లేకపోతే నీళ్ళు వెచ్చగా అన్నా ఉండు. వెచ్చగా ఉండలేకపోతున్నా పో, వెళ్ళిపోయి, నీకు ఇష్టానుసారంగా నువ్వు బతుకు. నువ్వు ఎట్టో పర్లో నరకానికి వెళ్ళిపోవడం డిసైడ్ అయ్యావు కదా, ఎందుకు మరలా ఈ బత్తి నాటకం ఇవన్నీ కూడా? నీకే సమయం వేస్తూ, నీకే సమయం వేస్ట్. రావుగోపాల్ వర్మ ఉన్నాడు సినిమా డైరెక్టర్, తను ఫిక్స్ అయిపోయాడు నరకానికి వెళ్తానని. అందుకోసం తనకి ఇష్టానుసారం తను చేసుకుంటున్నాడు, హ్యాపీ. తను దేని కొరకు ఇప్పుడు బాధపడాల్సిన పని లేదు, సమయాన్ని వెచ్చించాల్సిన పని లేదు. ఆయన చర్చికి వెళ్ళడు, ప్రార్థన చేయడు, ఏ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడు,
నీకు పరలోకం కూడా కావాలి, ఇది కూడా కావాలంటే కుదరదు.
ఒకటి కావాలంటే ఇంకొక దాన్ని వదులుకోవాలి. నీకు దేవుని రాజ్యం కావాలనుకుంటే, దేవునితో పాటు నిత్యం నువ్వు జీవించాలి అనుకుంటే, నిన్ను నువ్వు విడిచిపెట్టుకోవాలి, నీ అహాన్ని విడిచిపెట్టుకోవాలి, నీ సిలువునెత్తుకుని వెంబడించాలి. సిలువునెత్తుకొని అంటే ఇదిగో, సిలువునెత్తుకొని వెంబడించడం అంటే నీ అహాన్ని చంపుకోవడమే, సిలువునెత్తుకొని వెంబడించడం అంటే నీ కోపాన్ని చంపుకోవడమే, సిలువునెత్తుకొని వెంబడించడం అంటే నీ కామకోరికల్ని చంపుకోవడమే, సిలువునెత్తుకొని వెంబడించడం అంటే నీకున్నటువంటి అక్రమ సంబంధాలని చంపుకోవడమే, వదులుకోవడమే, నీకున్నటువంటి ధనాపేక్షను చంపుకోవడమే, వదులుకోవడమే. ఆర్ యు రెడీ ఫర్ దట్? అపవాది ఒక పక్క నిన్ను శోధిస్తూనే ఉన్నాడు, నిలబడగలవా? అధికారం అధికార కొరకు శోధిస్తున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, అపవాది టెంప్టేషన్స్ అన్ని కూడా శరీరాశకు సంబంధించినవి, నేత్రాశకు సంబంధించినవి, జీవపు డంభానికి కూడా సంబంధించినవి ఉంటాయి. జీవపు డంభము అధికారం కోసం, పేరు ప్రతిష్టల కోసం, గొప్పల కోసం, ఉన్నతమైన స్థాయి కోసం, ఉన్నతమైన స్థితి కోసం. బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఇన్ నీడ్. ఆయన ఆకలి గొనగా, ఆయన ఆకలి గొనగా నిన్ను రెచ్చగొడతాడు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్లుగా చేసుకుని తినమని ఆజ్ఞాపించను. అప్పుడు యేసు ప్రభు దాన్ని ఎలా డీల్ చేశాడు? యేసువు అందుకని ఏమన్నాడు? వాక్యం ద్వారానే. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. నేను రండి యేసయ్యా, రాళ్ళను రొట్టెగా చేసుకోండి, చేసుకోండొచ్చు. ఇప్పుడు ఆయనకి రొట్టె అవసరం ఉందా? ఓ చాలా అవసరం ఉంది. కానీ యేసయ్యా శోధన్ని జయిస్తున్నాడు. దేని ద్వారా జయించాడు? వాక్యము ద్వారానే జయించాడు. సో అపవాదిని మనం జయించాలి అంటే వాక్యం మనకు చాలా అవసరము. వినటం వలన, వాక్యాన్ని వినడం వల్ల మనకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. విశ్వాసంలో మనం బలపడతాం, విశ్వాసంలో స్థిరపడతాం. నువ్వు వాక్యాన్ని వినకుండా ఉంటే కష్టం. వాక్యమేమో మనల్ని నిలబెట్టేటువంటిది, వాక్యమే మనల్ని సరిచేసేటువంటిది. ఈరోజు ఈ వాక్యం విని మీలో ఎంతమంది సరి చేయబడ్డారో, ఈరోజు ఈ వాక్యం విని ఎంతమంది మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి తీర్మానం చేసుకుంటున్నారో, గాడ్ నోస్ దట్ వన్, దేవునికి తెలుసు. సో ఈ రోజు ఉదయకాల సమయంలో బహుశా నువ్వు అన్ఫార్చునేట్లీ ఎప్పుడూ కలవకుండా బహుశా ఈ రోజు నువ్వు కాన్ఫరెన్స్ లో కలిసి ఉండవచ్చు. ఆలోచన చేసావు ఎందుకని? ఈరోజు దేవుడిని ఈ మాటలు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, నీతోనే మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. ఇప్పటికి కూడా మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఈరోజు మా ఆయన మిస్ అయిపోయాడు, మా ఆవిడ మిస్ అయిపోయింది, పా పలాన్ వ్యక్తి మిస్ అయిపోయి, తను గాని కనెక్ట్ అంటే భలే ఉండేది, ఈరోజు మెసేజ్ అంతా ఆయనకే, ఈరోజు మెసేజ్ అంతా ఆమెకే అని అనుకుంటున్నావా? అయితే ఒక విషయాన్ని తెలుసుకో, ఒకవేళ మెసేజ్ అంతా ఆమెకి అయ్యింటే ఆమెను ఏదో ఒక రీతిగా కనెక్ట్ అవ్వడానికి ప్రభు సహాయం చేసిండేవాడు. కానీ ఆమె కనెక్ట్ కాలా, నువ్వు కనెక్ట్ అయ్యో అంటే ఈరోజు ఈ మెసేజ్ అంతా నీకే, నీకే. అదేంటి సార్ నాలో ఏ తప్పు లేదని అనుకుంటున్నావా? అయ్యో, మనమందరం కూడా శోధన గుండా ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళమే, చాలా సందర్భాల్లో వివాహమైనటువంటి కొత్తల్లో నాకు నా భార్యకు చిన్న చిన్న వివాదాలు ఏర్పడినప్పుడు నేను చెప్పేటువంటిది, ఎప్పుడైనా తన మా అమ్మ మీద లేకపోతే మా తమ్ముడి మీద మా అన్న మీద కంప్లైంట్ చేసినప్పుడు నేనేం చెప్పేవాడినంటే, పోనీలేమ్మ సర్దుకొని పోదాం, నువ్వే సహించు, నువ్వే ఓర్చుకో, వాళ్ళు పెద్దోళ్ళు కదా. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది రైటా కాదా చెప్పండి? 100% రైటే కదా, తగ్గించుకుందాం, ఓర్చుకుందాం, ఫోన్లే మనమే, వాళ్ళు పెద్దారు కదా అని అన్నాను. కానీ నేను చెప్పిన విధానం మాత్రం రైట్ ఉండేది కాదు, అది ఆవేశంగా, కోపంగా, అవసరమైతే నువ్వు అన్నట్లుగా. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అజయ్, నువ్వు చెప్తున్న విధానం రైట్ అవ్వచ్చేమో కానీ, నువ్వు చెప్తున్న మాట రైట్ అవ్వచ్చేమో కానీ, నువ్వు చెప్తున్న విధానం రైట్ కాదు. నువ్వు చెప్తున్న విధానాన్ని మార్చుకో, ఆ పద్ధతిని మార్చుకో, ప్రేమతో చెప్పు, ప్రేమగా ఒక వ్యక్తిని జయించుకోవడానికి ప్రయత్నం చేయి. మీ అమ్మ కోసం భార్యను వదులుకోవద్దు, భార్య కోసం అమ్మని వదులుకోవద్దు, ఇద్దరిని మేనేజ్ చేయి తెలివిగా, ప్రార్థనతో, దేవుని సహాయంతో. ఆ రీతిగా ప్రభు కృప చూపించాడు. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా,
క్రైస్తవుడంటే రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు. సహిద్దాం. మనకు రెండు రకాలైనటువంటి శోధనలు ఉంటాయి. ఒకటి బయట నుండి మనకు కలిగేటువంటి బాధలు, కష్టాలు. వాస్తవానికి ఇవి మనల్ని స్థిరపరుస్తాయి, గట్టిపరుస్తాయి. రెండవది పాపములోనికి ఈడ్చే మనలోని కోరికలు. ఇవి మనల్ని ఇంకా ఇంకా కృంగదీస్తాయి, కృషింపచేస్తాయి. సో బీ కేర్ఫుల్. యేసయ్య అంటున్నాడు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన కూడా మనం జీవించగలం. సో ఇప్పుడు మనం నిలబడాలి అనంటే, ఒకవేళ పడిపోయినా లేచి నిలబడాలి అంటే మనకేమవసరం? దేవుని మాట అవసరం, వాక్యం అవసరం. వాక్యం ద్వారా మనల్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనవినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.